ఇప్పుడు ఖుషీగా ఉండాలి, ఖుషీగా ఎలా పంచాలి అనే విషయం గురించి ఇందిరాబెహన్ మనకు తెలియజేస్తారు. ఓం శాంతి. 3-4 రోజుల నుంచి ఈ బేహద్ శాంతివన్ పరిసరాల్లోకి వచ్చారు. నేను మీ మధ్యకు మొదటిసారి వచ్చాను. మొదటిసారి కలిసినప్పుడు చాలా ఖుషీ, ఎలా ఉన్నారు అనే ప్రశ్నలు అడగాల్సి పడుతుంది కదా. మీరు చాలా బాగున్నారా, అందరూ బాగున్నారా, ఏది అందరి చేతులు ఎత్తారు, అందరూ బాగున్నారు కదా, తినడము త్రాగడము ఉండడము నివసించే దాంట్లో అన్నిట్లో బాగున్నారు కదా, అన్ని విషయాల్లో బేహద్దు ఖుషి, అనంతమైన ఖుషీలో ఉన్నారా. ఈ విషయం అవసరమా? ఇప్పుడు ఖుషీగానే ఉన్నారు మీరు, మీరు స్వయం చేతులు ఎత్తారు, మీరు చిరునవ్వుతో ఉండే ముఖం కనబడుతూ ఉంది, జవాబిస్తూ ఉన్నారు చాలా ఖుషీగా ఉన్నామని. ఈరోజు విషయం అవసరమా, ఖుషీగా ఎలా ఉండాలి అని చెప్పే విషయం అవసరమా? ఎందుకు? ఒకటి ఖుషీగా ఉండడం, ఇంకొకటి సదా ఖుషీగా ఉండడం. మీరు ఇక్కడికి వచ్చారు ఈ పావన భూమిలోకి, పితా పరమాత్మ తండ్రి ఇంటికి, ఈశ్వరుని కుటుంబంకి, పరమాత్ముడి యొక్క కుటుంబం యొక్క ప్రేమ లభిస్తుంది, భక్తుల్లో కూడా ఉంది. తమసోమా జ్యోతిర్గమయ, నన్ను చీకట్లో నుంచి వెలుగులేక తీసుకొని పోండి. 3 రోజుల నుంచి మీరంతా అనుభవం చేస్తూ ఉన్నారు అజ్ఞానం అనే చీకటి ఎలా వెళ్లిపోతూ ఉంది ఈ రాజయోగం ఒక్కొక్క లెసన్ ద్వారానే. కరెక్టే కదా? మీరు ఏ లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని అక్కలు అన్నలు ఆహ్వానించారు ఇక్కడికి, మనసులో ఇది ఉంచుకున్నారు మీరు, సరే వాళ్ళు పిలిచారు వెళ్దాము వెళ్ళి వస్తాము. ఎందుకంటే వేసవి సెలవులకు వెళ్ళినట్లు, యాత్ర చేసినట్లు, ఎక్కడైనా టూర్ వెళ్ళేకి ఇష్టమవుతుంది కదా, అలాగే ఇప్పుడు కూడా టూర్ లాగా వెళ్దాము, హిల్ స్టేషన్ యొక్క ఆనందం ఇక్కడ అనుభవిస్తాము అనే కదా. సరే ఇలాంటి ఆలోచనలతో వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది మీకు లభిస్తోందో ఇక్కడ నిజంగా మీరు రియలైజ్ అవుతూ ఉన్నారు కదా, నిజంగా ఇట్లా నేను ఆలోచనే చేయలేదు ఇలాంటి ప్రాప్తి చేసుకోవడానికి వెళ్తున్నాను అని, ఇలా ఉంది కదా, ఇలా అనిపిస్తోందా, మేము చాలా పొందుతూ ఉన్నాం, అనుభవం అవుతోందా, ఏది చేతులు ఎత్తండి అట్లా అనుకునేటటువంటి వాళ్ళు, మేము నిజంగా మంచి పొందుతూ ఉన్నాం ఇక్కడ. ఎవరికైనా లాటరీ లభించిందంటే ఎంత ఖుషి అవుతారు, ఆలోచనే చేయలేదు ఇలాంటి ప్రాప్తి నాకు వస్తుందని. మరి అలాంటి ప్రాప్తుల భూమిలోకి వచ్చారు మీరు, వరదాన భూమిలోకి వచ్చారు మీరు. పితా పరమాత్మ ఆయన దగ్గర మనం సమీపంగా ఉన్నాం, అతిథి అయ్యారు ఇక్కడ. మీకు అనిపించిందా ఇప్పుడు అతిథినా మీరు, వచ్చినది అతిథిలాగానే, కానీ ఇప్పుడు పితా పరమాత్ముడు ప్రాప్తి చేసుకున్న తర్వాత ఆయన పరిచయాన్ని మీకేమనిపిస్తోంది, ఆయన వడిలో నేను కొత్త జన్మ తీసుకున్నాను అని అనిపిస్తోందా? అలాగా మీకు అందరికీ ఏది కొంచెం చేయొద్దండి అలా అనిపించేవాళ్ళు, తండ్రి దగ్గరకు వచ్చామనిపిస్తోంది కదా. కొత్త జన్మకు చాలా చాలా శుభాకాంక్షలు, తండ్రి ఇంటికి వచ్చారు, అతిథులా మీరు కాదు కదా, తండ్రికి బిడ్డలు. ఎందుకు మనం ఖుషీగా ఉండకూడదు? ఒకటి ఖుషీగా ఉండడం, ఇంకొకటి సదా ఖుషీగా ఉండడం, అప్పుడప్పుడు కాకుండా సదా. జీవితంలో మనుషులకు 2 విషయాలు అవసరం. ఒకటి భోజనం కావాలి, ఈ భోజనం తిని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, హెల్తీగా ఉండాలి. మరి ఆరోగ్యంగా ఉండే శరీరము నుంచి ఖజానాలను యూజ్ చేస్తూ కూడా ఏవి మనకు అవసరమో జీవితంలో అవంతా మనం పూర్తి చేయొచ్చు, అప్పుడే జీవితంలో ఆనందం అనుభవించే వీలవుతుంది. ఏది అవసరమో మనము జీవితంలో అవి చేస్తూ కూడా కమాల్ అద్భుతమైనటువంటి కార్యాలు కూడా చేయాలి. ఒకటి భోజనం, 2వది ఖజానా. భోజనము ఖజానా అంటే డబ్బు, 2 విషయాలు పంచతత్వాలతో ఏర్పడినటువంటివి. కానీ జీవితం ఏమిటితో ఏర్పడుతుంది? శరీరం పంచతత్వాలతో ఏర్పడుతోంది, కానీ జీవితం అనేది శరీరము ఆత్మ, ఈ రెండు కాంబినేషన్ తో ఏర్పడుతుంది. ఒంటరిగా శరీరం ఉంటే జీవితం ఉండదు, ఆత్మ ఒంటరిగా ఉంటే శరీరం లేకుండా జీవితం లేదు. ఈ శరీరంలో ఆత్మ వెలుగుతూ ఉంది కాబట్టి ఆత్మకు కూడా భోజనం కావాలి. మరి శరీరానికి ఉన్నట్లా ఆత్మలో మనస్సు బుద్ధి సంస్కారం ఉంది కదా, శరీరానికి భోజనం ఎంత అవసరమో మనస్సుకు కూడా భోజనం చాలా అవసరం. మనస్సుకు కూడా ఖజానా డబ్బు కావాలి. మనస్సు యొక్క భోజనం, మనస్సు యొక్క ఖజానా ఏది? ఖుషి జైసి ఖురాక్ నహి అంటారు, అంటే ఖుషీని మించినటువంటి భోజనం లేదు. ఇది భోజనం మనస్సుకు సంబంధించింది. ఖుషీని మించిన భోజనం లేదు, ఖుషీని మించినటువంటి ఖజానా కూడా లేదు. ఖుషి ఉంటే అంతా ఉన్నట్టు. ఎవరి దగ్గర డబ్బు ఉంది, భోజనము ఉంది అంటే కర్తవ్యమునే కమాల్, అద్భుతం చేయొచ్చు కర్తవ్యాలలో. అదేవిధంగా ఎవరి మనస్సులో ఖుషి అనేటటువంటి భోజనం, ఖుషి అనే ఖజానా ఉంటుందో అలాంటి వాళ్ల మనస్సు కమాల్ కర్తవ్యం, అద్భుతమైన కర్తవ్యం చేయగలుగుతారు. ఎలాంటి అద్భుతమైన కర్తవ్యం చూపించగలుగుతారు? మనిషికి జీవితంలో దుఃఖం తెచ్చేవి రెండు విషయాలు తెలుసు కదా, ఒకటి చెడు స్వభావము, రెండవది లేనితనం. ఈ రెండు విషయాలు మనుషులను దుఃఖితులుగా చేస్తున్నాయి. నాకు లేదు అనుకోవడం, అది సమాప్తం చేయాలి. మరి చెడు స్వభావాన్ని కూడా సమాప్తం చేసుకోవాలి, అప్పుడు జీవితం సుఖమయం అవుతుంది, జీవితం ఖుషీతో వెలుగుతూ ఉంటుంది, జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఈ ఖుషి అనేది మనస్సుకు దొరికింది, ఆ భోజనం అంటే ఖుషి అనే ఖజానా లభించిందంటే ఈ ఖుషి అనే భోజనం ఖజానా నుండి ఏం చేయగలుగుతారు? అద్భుతమైన కార్యాలు చేయగలుగుతారు. ఎలాంటి అద్భుతం? చెడు స్వభావాన్ని మార్చుకోగలరు. జీవితంలో లేనితనము, బెలితి లోటును మనము పూర్తి చేసుకోవచ్చు, చెడిపోయినటువంటి దాన్ని బాగు చేసుకోగలము. జీవితం యొక్క పూర్తి చిత్రాన్ని మనం మార్చుకోగలం. అలా అప్పుడే ఖుషి అనేది, ఖుషి యొక్క గుర్తు ఏమి? పెదవులలో చిరునవ్వు, ముఖంలో ముస్కృ చిరునవ్వు, జీవితంలో ఉత్సాహ ఉల్లాసం, ఇది సత్యమైనటువంటి గుర్తులు ఖుషీకి. చిరునవ్వు ఏం చేస్తుంది? వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ముఖంలో మెరుపు తీసుకొస్తుంది ఆనందం అనేది. మీ మనస్సును శాంతంగా శీతలంగా చేస్తుంది ఆనందం. మీ హృదయాన్ని శుద్ధంగా నిర్మలంగా తయారు చేయగలదు. ఇది మహానత అంటే ఈ ముస్కరాహట్, ఈ చిరునవ్వులో అంత మహానత ఉంది. ఈ చిరునవ్వు ద్వారా శత్రువులను కూడా మనం మిత్రులుగా తయారు చేసుకోగలం. ఎలాంటిది చిరునవ్వు అంటే పరాయి వాళ్లను కూడా తమ మన సొంతంగా చేసుకోగలం. కష్టమైనటువంటి కార్యాన్ని ఈజీ చేసుకోగలం. దుఃఖం అనే దాన్ని చాలా మైళ్ళ దూరంలో ఉంచగలుగుతాం. ఇంత విశేషత ఉంది చిరునవ్వులో. కాబట్టి ఎప్పుడైతే జీవితం ఏడిపిస్తుందో ఎంత ఆనందం అనుభవించు, ఆ బాధనే సిగ్గుపడాలి. కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్లు రాకూడదు. అదృష్టం అనేది నీకు నవ్విస్తుంది. ఇప్పుడు ఖుషి అనేటటువంటి ముఖంతో పరమాత్ముని స్మృతి చేస్తాం. మనము చిరునవ్వు యొక్క మహత్వం వింటూ ఉన్నాం. చిరునవ్వు నుండి ఏమి లభిస్తుంది? చిరునవ్వుకు చాలా మహానత ఉంది. ప్రపంచంలో ఏడిపించడానికి ఎన్నో కారణాలున్నాయి. దానికంటే నేనేం తక్కువ కాదు. నా దగ్గర వేలాది కారణాలున్నాయి నవ్వడానికి. అప్పుడే చెప్తారు, ఒక చిన్న బిడ్డ స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. స్కూల్ వదిలే టైం అయింది. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. మరి ఇలాంటి సమయంలో వాతావరణం మార్పు, వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి, ఎలా వస్తారు బిడ్డ అనుకుంది తల్లి. నేను వెళ్ళి వాపస్ తీసుకుని వస్తాము అనుకున్నారు. ఈ సంకల్పం వస్తూనే స్కూల్కు బయలుదేరింది. స్కూల్కు వదిలేస్తారు స్కూలు, ఇంటికి రావడానికి కొడుకు బయలుదేరారు. ఇద్దరు దారిలో ఇద్దరు కలుసుకున్నారు. వర్షం వస్తోంది, ఉరుములు మెరుపులు, తల్లి బిడ్డను చూస్తూ ఉంది. ఆశ్చర్యమైంది. బిడ్డ గాబరా పడతారేమో, భయపడతారేమో, బాధపడతారేమో, ఏడుస్తారేమో, ఇలాంటి వాతావరణంలోని ఊహించింది. కానీ ఆ బిడ్డ నవ్వుతూ ఉన్నారు. తల్లికి డౌట్ వచ్చింది, సంశయం వచ్చింది, ఏం విషయము, ఎందుకు భయపడడం లేదు, దూరం నుంచి నువ్వు బాగున్నావా అని దూరం నుంచి అడిగింది. ఆ అమ్మ నేను బాగున్నాను, దూరం నుంచి సమాధానం చెప్పాడు. మరి ఇలాంటి వాతావరణంలో ఎలా నవ్వుతూ ఉన్నావు, నిన్ను చూస్తున్నాను కదమ్మా. చూడండి, భగవంతుడు మన చిత్రాన్ని గీస్తూ ఉన్నారు అంటే మనకు ఆనందం కాకుండా దుఃఖం అనేది లేదు. చిరునవ్వుతో మన ఫోటో తయారవుతూ ఉంది. జీవితంలో మనం ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేశారు. ఈ చిరునవ్వును, ఈ ఖుషీని మనం సదా జతలో ఉంచుకోవాలి. మనం ఖుషీగా ఉండడమే కాదు, అప్పుడప్పుడు ఖుషీ కాదు, సదా ఖుషీగా ఉండాలి. కానీ ఏం జరుగుతోంది, మనం ఖుషీగా ఉంటాం కానీ సదా ఖుషీగా ఉండలేము. అందరూ స్వీకరించారు, మీరు చాలా ఖుషీగా ఉన్నారు ఇక్కడ. తర్వాత కూడా ఈ విషయం అవసరమే, ఖుషీగా ఉండడం గురించి తెలియజేయడం. జీవితంలో ఉత్సాహం ఉంది, ఖుషి ఉంది, కానీ నడుస్తూ నడుస్తూ కొంచెం ఏదైనా విషయం వచ్చింది అంటే మన ఆనందం అనేది అదృశ్యమవుతుంది. ఆనందం అనేది అదృశ్యమవుతుంది, మన వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ లెసన్లో ఈ విషయాల గురించి తెలియజేయడం జరుగుతోంది. జీవితంలో ఏదో విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ విషయాలు వస్తూ ఉన్నాయి మన జీవితంలో అంటే, ఏ పరిస్థితి వస్తే, మరి సంబంధాల్లో ఏ విధంగా ఉంటే ఆనందం అనేది అదృశ్యం కాగలుగుతోంది. పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు, చిన్న చిన్న విషయాలకు కూడా ఆనందం అనేది ఎగిరిపోతూ ఉంటుంది. పూర్తి జీవితం గురించి, ఖుషి గురించి చెప్పడం లేదు, ఒకరోజు ఖుషి గురించి తెలియజేస్తూ ఉన్నాము. ప్రతిరోజు దినచర్యలో చిన్న చిన్న విషయాల్లో ఏ విషయం వస్తే నా ఆనందం అనేది వెళ్ళిపోతోంది, అది చూడాలి. దాని నివారణ గురించి యోచన చేయాలి. మనం చాలా ప్రీతిగానే ఉన్నాము, కానీ ఎవరైనా అకస్మాత్తుగా ఉంటూ ఉంటూ కరెక్ట్గా నాతో వ్యవహారం చేయలేదు అంటే ఏమవుతుంది? నిన్నటి దాకా బాగున్నారు, నాతో బాగా మాట్లాడుతూ ఉండ్రి, చాలా ప్రేమగా ఉండ్రి, ఈరోజు చాలా కోపంతో నాతో మాట్లాడారు, వాళ్ళు గొనుగుతూ ఉన్నారు, ఏమవుతుంది? ఆ సందర్భంలో ఆనందం అనేది వెళ్ళిపోతుంది. ప్రేమగా నడవడం అనేది తగ్గింది అంటే కూడా ఆనందం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్రీతిగా ప్రేమగా నడవడం అనేది కూడా చాలా అవసరం. ఎవరెవరు ఒప్పుకుంటారు ఈ విషయంలో, మేము చాలా ప్రేమగా ప్రీతిగా ఉంటాము అనేవాళ్ళు చేయొద్దండి, ఇప్పుడు మేము ప్రేమగా ప్రీతిగా అందరితో ఉంటాము అనేవాళ్ళు? కొద్ది మంది ఎత్తడం లేదు, చాలా మంది ఎత్తారు. ఇది చాలా గొప్ప విశేషత, మీకు చాలా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నా. కొద్దిగా మిమ్మల్ని గురించి మీరు చెక్ చేసుకోండి. ప్రేమగా మాట్లాడడం మన విశేషత. అప్పుడప్పుడు ఎలా చేస్తుంది ఈ విశేషత అంటే, దాని గురించి లోతుగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనం ప్రేమగా ప్రీతిగా మాట్లాడుతూ ఉన్నాము, దీంట్లో కూడా మనం డిసైడ్ చేసుకుంటాము, నేను ఎన్నిసార్లు ఎంత సమయం వీళ్లతో నేను ప్రీతిగా మాట్లాడగలను. చూసుకోండి, ఫలానా వాళ్ల జతలో 2 సార్లు ప్రేమగా మాట్లాడాను, కౌంట్ కూడా చేయొచ్చు, లెక్క పెట్టొచ్చు. 3 సార్లు ప్రేమగా మాట్లాడాను, 4 సార్లు ప్రేమగా మాట్లాడాను. కానీ ఎదురుగా ఉండేవాళ్లు నాతో ప్రేమగా మాట్లాడలేదు. నేనేమో వాళ్లతో ప్రేమతో వ్యవహారం చేస్తూ ఉన్నా. తిరిగి వాళ్ళు నాతో 3 సార్లు 4 సార్లు నేను 5 సార్లు ప్రీతి చూపించినా కానీ ఎదురుగా ఉండే వాళ్ళు వాళ్ళ చేంజే రాలేదు. వాళ్ళు నాతో సరిగా మాట్లాడలేదు, వాళ్ళ వ్యవహారం అలాగే ఉంది అన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏం నాకే ఏమి పడింది? నేనే ఎందుకు అలా ఉండాలి? నేనే ఎందుకు ప్రీతిగా మాట్లాడాలి? వస్తుందా లేదా? మన ఖుషి అనేది అప్పుడు ఆ దృశ్యం అవుతుంది. ఎందుకంటే మనం అలా చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మనం ఏం చేస్తూ ఉన్నాం? వ్యాపారం చేస్తూ ఉన్నాం. వ్యాపారం 10 రూపాయలకు చాక్లెట్ కావాలి అంటే మనం చాక్లెట్ దుకాణానికి వెళ్తాము, 10 రూపాయలు ఇస్తాము, చాక్లెట్ తీసుకుంటాము. ఇదేమైంది? వ్యాపారం, ఎక్స్చేంజ్. అది నా దగ్గర ఉండేది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఉండేది నేను తీసుకోవాలి. నా దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర చాక్లెట్ ఉంది. మరి ఇక్కడ ప్రేమను కూడా కొలవడం కదా, ఇది వ్యాపారమే కదా. ఇది నేను 3 సార్లు 5 సార్లు ప్రేమ చూపించాను, వాళ్ళు చూపించలేదు, అదంటే వ్యాపారం? 4 సార్లు మాట్లాడాను, తిరిగి వాళ్ళు ప్రేమగా నాతో మాట్లాడలేదు, లెక్క పెడుతూ ఉన్నాం. మనసుతో వ్యాపారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నట్లే కదా మనం. జీవితంలో వ్యాపారం చేసేది అవసరమే, కానీ ప్రేమ వ్యాపారం అనేది లోపల ఉందే, అది కరెక్ట్ కాదు. జీవితంలో ఆనందాన్ని అదృశ్యం చేస్తుంది ఈ మానసిక వ్యాపారం. జరుగుతూ ఉండేది ఏమిటంటే, మనం ఎదుట ఉండే వాళ్ళని కాపీ కొడుతూ ఉంటాం. వాళ్ళు నాతో ఏదైనా వ్యవహారం సరిగ్గా లేదు అంటే నేను కూడా అలాగే మాట్లాడాను అంటారు. వాళ్ళు కోపంతో మాట్లాడారు, నేను మాట్లాడాను. 5 నిమిషాలు లేట్ అయింది అంటే 5 నిమిషాలు లోపల కిందట ఎంత గట్టిగా మాట్లాడారు, ఎంత కోపంతో నాతో మాట్లాడారు అంటారు. నేనేం చేశాను? కాపీ చేశాను. వాళ్ళు నేను కోపం చేసుకోను, కానీ ఎదుటి వాళ్ళు కోపం చేసుకున్నారు కాబట్టి నేను కూడా కోపం చేసుకున్నానంటే కాపీ కొట్టినట్లు. ఈ కాపీ కొట్టడం అనేది మంచి విషయాల్లో కాపీ కొట్టాలి, కానీ చెడు విషయాల్లో కాపీ కొట్టడం రాదు. మంచి విషయాల్లో కాపీ చేయాలి. ఎదుటి వాళ్ళు కోపం చేసుకోవడం అంటే మంచి విషయమా? మరి నేనెందుకు వాళ్ళని కాపీ చేశాను? ఒకవేళ నేను కాపీ చేశాను అంటే దాని అర్థం నేను వారి స్వభావాన్ని నా స్వభావంగా చేసుకున్నా. నా స్వభావాన్ని నేను ప్రేమగా మాట్లాడే నా సంస్కారాన్ని, నా విశేషతను, నా స్వభావం, నా పర్సనాలిటీ, అది నా నేచర్, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? నాలో ఉండే మంచి నేచర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకు నేను వాళ్ల సంస్కారానికి వశమయ్యాను? నేను ఇంత బలహీనంగా ఉన్నానా? వాళ్ల బలహీనతలు నాలోకి తెచ్చుకునేంత బలహీనమా నేను? ఇక్కడ ఆధ్యాత్మికత యొక్క అవసరం ఉంది జీవితంలో. పొరపాటున అసలు స్వభావం ఏమి అనేది మర్చిపోతూ ఉన్నాం. నేను ఎదుటి వాళ్లను కాపీ చేసి వాళ్ళు ఏదైనా కానీ వ్యవహారం చేశారంటే మంచి కానీ చెడు కానీ నేను వారితో అలాంటి వ్యవహారం చేశానంటే కాపీ చేసినట్లు. వాళ్ళు నవ్వారు అంటే నేను కూడా నవ్వుతాను, వాళ్ళు చిరునవ్వుతూ ఉంటే నేను అలా ఉన్నాను, వాళ్ళు ముఖం తిప్పుకుంటే నేను తిప్పుకుంటాను. రోజంతా గృహస్థ వ్యవహారంలో ఉంటారు, లేదంటే ఉద్యోగం చేయొచ్చు, ఏ పని అయినా ఎక్కడుంటే కూడా వ్యాపారం కానీ ఏదైనా ఉండని, ఎవరైనా మన జతలో ఉండని, ఎవరి జతలో మనం రోజంతా గడుపుతూ ఉన్నాము. మన సంబంధ సంపర్కంలో ఎవరైనా ఉండొచ్చు, 10 మంది 12 మంది ఎంతమంది అయినా. అయితే 10 12 మంది కూడా మనము కాపీ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కోపం చేసుకుంటే నేను చేసుకున్నాను కాబట్టి నా స్థితి ఎలా ఉంది? నా జీవితంలో ఖుషి ఉంటుంది అప్పుడు? ఖుషిని అదృశ్యం ఎవరు చేశారు? నేనే స్వయం పోగొట్టుకున్న నా ఆనందాన్ని నేనే. ఎలా? ఎదుటి వాళ్లను కాపీ కొట్టి. మరి నా ఆనందం అనే దానికోసం నేను బాధ్యత వహించాలా, ఇతరులు వహించాలా? సరే వాళ్ళు క్రోధంతో మాట్లాడారు, కానీ నా ఆనందము వాళ్ళ కారణంగా వెళ్లిపోయింది అంటే నేనెందుకు కాపీ కొట్టాలి? ఎందుకు కాపీ చేస్తూ ఉన్నారు అంటే మీ అసలైనటువంటి స్వభావాన్ని మర్చిపోయారు. ఆధ్యాత్మికత అనేది మీ అసలైన స్వభావం యొక్క పరిచయం లేదు. కేవలం పరిచయం అయ్యేదే కాదు, మాటి మాటికి దీన్ని స్మృతిలోకి తీసుకురావాలి. మొదటి లెసన్ విన్నారు కదా, నేను ఎవరు ఎవరు మనము ఈ రోజు వరకు ఈ శరీరం అనుకున్నారు, దీన్నే మనము నేను నేను అనుకున్నాం. ఆధ్యాత్మికత ఇప్పుడు అజ్ఞానం అనే చీకటిని దూరం చేసింది, జ్ఞానం అనే వెలుగులను ప్రసాదించింది. ఈ 5 అడుగుల 6 అడుగుల శరీరం కాదు మనం, దీంట్లో దీనిని నడిపించే 6 అడుగుల శరీరాన్ని నడిపించేటటువంటి జ్యోతి ఆత్మ సాక్షాత్కారం అయింది కదా, అది నేను. ఆత్మ జ్యోతి, ఆత్మ జ్యోతి యొక్క దర్శనం చేసుకోవాలి, స్మృతిలోకి తీసుకొని రావాలి ఆత్మ జ్యోతిని. ఇది మామూలు జ్యోతి కాదు, ఆత్మ జ్యోతి. క్యాండిల్ వెలిగిస్తారు అది జ్యోతి, కానీ అలాంటి జ్యోతి జడ జ్యోతి అది. దీపం వెలిగిస్తారు అది జ్యోతి, కిచెన్ లో భోజనం వెలిగించడానికి గ్యాస్ వెలిగిస్తారు స్టవ్ వెలిగిస్తారు అది జ్యోతి. అంధకారాన్ని దూరం చేయడానికి మనం లైట్ వేస్తాం అది కూడా జ్యోతిని, కానీ మనం జ్యోతి అంటే ఏది? ఆత్మ జ్యోతి. ఇది చైతన్యం, ఇది ఒట్టి ప్రకాశమే కాదు, ఒట్టి జ్యోతినే కాదు మేము. ఎలాంటి జ్యోతి అంటే, ఎలాంటి ప్రకాశం అంటే, దీని లోపల 7 గుణాలు నిండి ఉన్నాయి. దీని కారణంగా ఆత్మ సతో గుణి ఆత్మ అనబడుతుంది. మీకు లెసన్ లో ఆత్మ గురించి తెలియజేసినప్పుడు 7 క్వాలిటీస్ తెలియజేశారు కదా, 7 గుణాల గురించి తెలియజేస్తారా లేదా? తెలియజేశారు కదా, 7 గుణాలు ఆత్మవి గుర్తున్నాయి కదా. ఇంద్రధనుష్ ఉంటుంది, ఇంద్రధనుష్ అంటే ఏమిటి? సప్తవర్ణాలు, 7 రంగులతో కూడినటువంటిది. 7 రంగులు లేదంటే ఇంద్రధనుష్ అన్నారు. ఇంద్రధనుష్ యొక్క సుందరం 7 రంగులతో కూడి ఉండేది. అదేవిధంగా మనము ఆత్మ జ్యోతి అనేది ఏది ఉందో, ఆత్మ జ్యోతి అంటేనే 7 గుణాలతో కూడినటువంటి జ్యోతి. ఆ 7 గుణాలు ఆత్మకు రియల్ బ్యూటీ, ఆత్మకు సత్యమైనటువంటి సౌందర్యం అదే. ఆ 7 గుణాలేమి? జ్ఞానము, శాంతి, శుద్ధత, ప్రేమ, ఆనందము, ఖుషి, ఆనందము, శక్తి. నేను ఎప్పుడైతే అంటామో నేను ఆత్మ అని, ఈ 7 గుణాలకు యజమానినా, ఇది నా ఆస్తి, ఈ 7 గుణాలు నా నేచర్, నా క్వాలిటీస్ ఇవి. ఆధ్యాత్మికత పరిచయం చేస్తూ ఉంది వీటిని. ఎంతవరకు జీవితంలో ఆధ్యాత్మికత అనేది తీసుకొని రామో, అంతవరకు జీవితంలో సత్యమైనటువంటి ఖుషి ఉండదు. ఇప్పుడేం చేయాలి? నా ఛాయిస్ పైన డిపెండ్ అయి ఉన్నాం. ఎందుకంటే ఎదుట ఉండే వాళ్ళు ఎలాంటి వ్యవహారం చేసినా నేనేం చేయాలి? నేను ఎదుటి వాళ్ళని కాపీ చేసే చేయడం నా నేచర్గా చేసుకున్నాను అంటే నా జీవితంలో ఆనందం అనేది మనం ఉంచుకోలేం. కానీ జీవితంలో ఖుషిగా ఉండాలి అంటే నేను ఎదుటి వాళ్ళను కాపీ చేయడం మానేయాలి. నా ఆత్మ జ్యోతిలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని నా జతలో ఉంచుకోవాలి. వాటిలో ఖుషి అనేది ముఖ్యమైనది, అప్పుడే మన ఖుషి అనేది స్థిరంగా ఉండగలుగుతుంది. ఎన్నిసార్లు ఎంతమంది మనుషులు కలుస్తారు, చిటిచిట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు, కోపంతో మాట్లాడతారు, గొనుగుతూ ఉంటారు, అసహ్యంగా మాట్లాడతారు, ఏవగింపుతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి జీవితం, ఇలాంటి విషయాలు లేనటువంటి జీవితం ఎవరికైనా ఉందా? లేదు. అయితే కూడా మనము జీవితాన్ని ఖుషిగా ఆనందమయంగా చేసుకోవడానికి ఒక మహామంత్రంగా చేసుకోవాలి, నేను నా స్వభావాన్ని నా నిజమైనటువంటి గుణాలతో వ్యవహారంలోకి తీసుకురావాలి. అప్పుడు సదా ఖుషి అనేది నా జతలోనే ఉంటుంది. ఇంకా వేరే పరిస్థితి వచ్చినప్పుడు తెలుసుకోండి, చాలా నష్టం జరిగింది అనుకోండి, మనకు అంతా బాగుంది కానీ అకస్మాత్తుగా పరిస్థితి వచ్చింది, నష్టం జరిగింది, ఆనందం ఏమవుతుంది? అలాంటి నష్టాలు జరిగినప్పుడు వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు అంటారు, నేను చాలా ఆనందంగా ఉండి నా జీవితం చాలా బాగుండింది, కానీ ఆ రోజు నాకు ఆ పరిస్థితి జరిగింది, అప్పటి నుంచి నాలో అంత అప్పటి నుంచి నా ఆనందం అనేది లేకుండా అయిపోయింది. ఆ ఘటన, ఆ సమస్య, ఆ పరిస్థితి అనేది మరి ఎవరికి మీరు బాధ్యతనిచ్చారు ఆనందం పోగొట్టుకోవడానికి, ఆ పరిస్థితికి, ఆ నష్టానికి? కాబట్టి ఆనందం అనేది ఆ సంఘటన ద్వారా వెళ్లిపోయిందని మీరు సంఘటన పైన నెపం వేస్తూ ఉన్నారు. మీరు ఉదయం తయారయ్యి మీరు ఫోర్ వీలర్లో అంటే కారులో వెళ్తూ ఉన్నారు ఆఫీస్కు. వెళ్తూ వెళ్తూ ఎదురుగా ఒక గాడి వచ్చింది, జోరుగా మీ గాడిని ఢీ కొట్టింది. అప్పుడు మీ గాడికి నష్టం జరిగింది. అప్పుడేమవుతుంది? ఏమవుతుంది? గాడిని ఢీ కొట్టారు, కొంచెం డ్యామేజ్ అయింది. అప్పుడేం చేస్తారు మీరు? ఆవేశం లేకొస్తారు కదా, కోపం వస్తుంది కదా ఆ ఎదురుగా ఉండే వ్యక్తి పైన. లేస్తారు, కారు దిగి తిట్టడం ప్రారంభిస్తారు. కారు నడిపేది రాలేదు అంటే ఎందుకు నడిపిస్తున్నావు? ఎవరు నీకు లైసెన్స్ ఇచ్చారు? ఈ ఎట్లాంటి గవర్నమెంట్ ఇది? ఎవరెవరికో లైసెన్స్ ఇస్తూ ఉంది, ఎంత నష్టం జరిగిందో తెలుసా నీకు? నేను నీకు రిపోర్ట్ చేస్తాను. లీగల్ యాక్షన్ రూపంలో కూడా అనుకోవడం వేరు మాట, కానీ మన లోపల ఎంత ఆవేశము అనేది వస్తుందో, ఇది ఆనందాన్ని పోగొట్టడమే కదా. బాగా తయారై నీట్గా ఆనందంగా మంచి మూడ్తో వస్తూ ఉన్నాను, మూడ్ ఏమైంది? ఆఫ్ అయిపోయింది. నా ఆనందం అనేది ఆవిరైపోయింది. ఫ్రెష్గా ఇంట్లోకి వచ్చాను ఇంట్లో నుంచి, కానీ డిస్టర్బ్ అయింది మనస్సు. ఈ కారణంగా నా మైండ్ అనేది మూడ్ ఆఫ్ అయింది, ఆనందం అనేది వెళ్లిపోయింది అంటారు. కారణం దానిపైన చెప్తూ ఉన్నారు. చాలా ఆవేశంలో ఆలోచిస్తారు, ఏమనుకుంటున్నావు అంటే అర్థమేమి? అంత ఆవేశంగా మీరు అంటూ ఉన్నారంటే వాళ్ళు గాడిని ఢీ కొట్టారు, కానీ నువ్వు నీ ఖుషీని నువ్వు చంపుతున్నావు. నీ ఖుషీతో నువ్వు ఢీ కొడుతున్నావు, దీనికి డ్యామేజ్ చేస్తున్నావు. మీరే ఆ స్థానంలో ఉంటే ఏం డిసైడ్ చేసుకుంటారు, ఎలా ఉండాలి అనుకుంటారు? జీవితంలో ఏం కావాలి? ఆనందము, ఆనందమా లేదా ఆవేశమా? ఏం కావాలి? ఖుషీని చంపండి. ఒకవేళ మీకు దుఃఖం కావాలి అనుకుంటే దీన్ని హ్యాండిల్ చేయాలి. మీరు నిర్ణయం కరెక్ట్గా తీసుకోవాలి. కరెక్ట్, నష్టం జరిగింది, నా ఆనందాన్ని పోగొట్టుకోవడం అంటే దీనికంటే నష్టము అదా? నా ఎప్పుడైతే ఖుషి అనేది వెళ్ళిపోయిందంటే జీవితం బాగుంటుందా? అయితే మళ్ళీ ఆఫీసుకు వెళ్ళాలి, ఇంటికి రావాలి, అందరి జతలో వ్యవహారం చేయాలి, దుఃఖమైనటువంటి మనసుతో వెళ్తే, బాధ మనసుతో వెళ్తే ఆఫీసులో ఎలా ఉంటుంది? మనసు బాగలేకపోతే సంబంధాలు చెడిపోవా? ఆఫీసులో పని చెడిపోదా? మెల్లమెల్లగా ఆ ప్రభావం అంతా శరీరం పైన పడుతుంది. హెల్త్ ప్రాబ్లం కూడా కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు. ఒక నష్టం జరిగింది కరెక్ట్, గాడి ఢీకొనడం అనేది, దాని ఆ నష్టాన్ని ఒక నష్టంగానే భావించినట్టయితే తెలివైన పనే. కానీ ఒక నష్టం వెనక మూడు నాలుగు నష్టాలకి మార్చుకోవడం అంటే ఇది తెలివైనటువంటి పని. చెప్తారు కదా మనుషులు బుద్ధిమంతులు అని. బుద్ధి ఉంది కదా మనుషులకి, బుద్ధి ఉంది, తెలివి అనేది మనుషులకుంది. ఏమిట్లో తెలివి ఉంది? ఒక నష్టాన్ని ఒక దాంట్లోనే ఉండని, అదే ఒక నష్టం జరిగిందంటే అంతటితో వెళ్ళిపోని, ఇంకా ఎక్కువ రాకూడదు, ఒక నష్టం ద్వారా అనేక నష్టాలు అనుభవించకూడదు, ఇది తెలివైనటువంటి వాళ్ల పని. మరి ఎలా ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి, మరి ఖుషిని ఎలా తీసుకురావాలి, మీకు మీరు తాకత్వానిగా కావాలి, శక్తిశాలి కావాలి ఆ పరిస్థితులు ఎదుర్కోవడానికి. ఒకటి మనోబలం అనేది, విల్ పవర్ అనేది వెళ్ళిపోయింది. మరి ఎంత నేను ఎన్ని కళలు కన్నీ ఎంత డబ్బులు కూడబెట్టి కారు కొన్నా, ఇప్పుడు కారు లేకుండా అయింది, కారు ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? ఈ విధంగా ఆలోచిస్తారు. పరిస్థితి ఏం చేస్తుంది మనల్ని పెద్దగా భావించి మిమ్మల్ని చిన్నగా చేసేసింది. పరిస్థితి పెద్దదైపోయింది, మీరు చిన్నగా అయిపోయారు. ఇప్పుడు కష్టపడే కష్టం ఇప్పుడు ఉంటుందా లేదా? వాస్తవంగా జీవితంలో ఒకటి ఇంటర్నల్, రెండవది ఎక్స్టర్నల్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఆశలు వృక్షానికి కూడా అదాగా ఇంటర్నల్ ఎక్స్టర్నల్, బాహ్యము ఆంతరికము అని రెండు విధాలుగా ఉంటుంది. ఇంటర్నల్ ఎక్కడ ఉంటుంది? బీజం అనేది, వేర్లు అనేది లోపల ఉంటుంది. అయితే బాహ్యంగా ఉండేది ఎక్కడ ఉంటుంది? కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పండ్లు అంతా బయట ఉంటుంది. ఇది విస్తారము అంటారు, అది ఎక్స్టర్నల్. భూమి లోపల ఉండే విత్తనం, వేర్లు అనేది ఆంతరికం. ఎవరైనా ఏ కారణముతోనైనా కొమ్మలు కొట్టేశారు అనుకోండి, ఆకులు అంతా వెళ్ళిపోయింది, పూలు వెళ్ళిపోయింది, కాయలు వెళ్ళిపోయాయి, కానీ బీజం ఉంది, వేర్లున్నాయి అంటే ఏమవుతుంది? వేర్లున్నాయి అంటే తిరిగి విస్తారంగా కావచ్చు, చెట్టు తిరిగి మొలుస్తుంది, తిరిగి పెద్దగా అవుతుంది, మళ్ళీ పళ్ళు ఇస్తుంది, పూలిస్తుంది. కానీ మనం ఏం ఆలోచిస్తూ ఉన్నాం? మరి దాన్ని కొమ్మలు కొట్టేశారు అని వేర్లను కూడా కొట్టేస్తామా మనము? మన జీవితంలో అలాగే జరుగుతోంది. బాహ్య ఉపలబ్ధి అది, బాహ్యమైనటువంటి వస్తువులకు నష్టం. బాహ్యమైనటువంటి విషయాల్లో మనుషులకు ఐదు ప్రకారాలుగా సుఖం కోరుకుంటారు. ఒకటేమంటే తనువుకు సుఖము, శరీరానికి సుఖం, తనువుకు ఆరోగ్యం అంటే అందంగా ఉండాలి అని, ఆరోగ్యంగా ఉండాలి అని, మరి ఫిట్నెస్ గా ఉండాలి శరీరం అనేది, ఇది సుఖంగా అనుకుంటున్నారు. ఒకటిది లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వ్యక్తి అనేది యోచనలు నడుస్తూ ఉండేదంతా, వ్యక్తి యొక్క సమయం అంతా ఈ ఐదు సుఖాల వెంట పరుగులు తీస్తుంది. ఒకటి తనువు యొక్క సుఖం, తనువు యొక్క అందం, తనువు యొక్క ఆరోగ్యం, తనువు యొక్క ఫిట్నెస్ కోసం సమయము ఆలోచనలతో గడుపుతున్నారు. ఇంకా రెండవది మనస్సుకు సుఖం, మనసులో సత్యమైన ఖుషి, శాంతి యొక్క అనుభూతి, ఇది మనోబలం అనుభవం చేసుకోవచ్చు. మనోబలం ఆధారంగానే ఖుషి అనేది ఉంటుంది. ఇంకా మూడవది ఏమిటంటే కావాల్సింది ధనం యొక్క సుఖం, ధనం యొక్క సమృద్ధి ద్వారా ధనము నా జీవితంలో ఏమేమి అవసరాలన్నీ నెరవేర్చుకోగలుగుతాను అనుకుంటారు. ఇంకా నాలుగవది జీవితంలో నివసించడానికి ధనం వెంటనే ఆలోచనలు ఇవంతా వెళ్తూ ఉన్నాయి. ఇంకా జనం యొక్క సుఖం నాలుగవది అంటే ఒకటి సంబంధం సుఖము, సంపర్కంలో ఉండేవాళ్ళ నుంచి సుఖం, సంబంధ సుఖము అంటే ఫ్యామిలీ రిలేషన్ యొక్క సుఖం అనేది, సంపర్కంలో వచ్చేటటువంటి వాళ్ళంటే పబ్లిక్ సుఖం, సోషల్ సుఖం అంటే మనుషులు జతలో మనం వ్యవహారం చేస్తూ ఉంటాం కదా, కూర్చోవడం లేవడం. మరి మన ఆలోచనలు
మరి ఎలా ఉండాలి మన మాటల్లో మధురత, ఐక్యత, మరి గౌరవ జీవిత గౌరవపరమైనటువంటి జీవితం ఉండాలి. దీంట్లో మన జీవితం అనేది గడుస్తూ ఉంది. ఐదవది, మనుషులకు కావలసినటువంటిది సుఖకరమైనటువంటి సాధనాలు, ప్రకృతి యొక్క సుఖం. ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు, నాకు ఇల్లు కావాలి, ఆ ఇంట్లో ఇలాంటి స్థానంలో ఉండాలి, ప్రకృతి యొక్క ఆపదలు, భూకంపము బాధలు కలిగించేటటువంటి, నష్టాలు కలిగించేటటువంటి స్థానంలో ఉండకూడదు, మరి వాతావరణం బాగుండాలి, హెల్త్ బాగుండే ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలి, మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే వెంటిలేషన్ బాగుండాలి, నీళ్లు బాగుండాలి, తర్వాత కరెంటు బాగుండాలి, 24 గంటలు అన్నీ ఉండాలి. ఈ విజ్ఞానం యొక్క సైన్స్ సాధనాలు ఎన్నైతే తయారు చేసి ఉందో అన్ని సాధనాలతో నా ఇల్లు సంపన్నంగా ఉండాలి. ద్వారం ముందు గాడి నిలబడి ఉండాలి, గార్డెన్ ఉండాలి, నౌకర్లు ఉండాలి. ఈ ఆలోచనలతో ఈ సమయము ఈ విధంగా ఈ ఆలోచనలతో గడుస్తూ ఉంది. కాబట్టి ఈ 5 విషయాలు మనిషికి అవసరం అనుకుంటూ ఉన్నారు. ఈ 4 ఎక్స్టర్నల్ బాహ్యమైనటువంటివి. ఏది ఇంటర్నల్, ఏది 4 ఎక్స్టర్నల్ బాహ్యమైనటువంటివి? ఇంటర్నల్ గా ఉండేది మనస్సు. మనస్సుకు ఖుషి అనేది, మనస్సుకు శాంతి, మనస్సుకు మనోబలము, ఇదంతా ఆంతరికం ఇది. మరి తనువు, ధనము, సంబంధ సంపర్కము, సుఖకరమైనటువంటి సాధనాలు, ఇవన్నీ బాహ్యమైనవి. మరి మనస్సు ఆత్మ ఆలోచన చేసే శక్తి. ఆత్మ శరీరంలో లేదంటే శరీరానికి విలువ ఉందా? శరీరమే లేదంటే ఏం డబ్బు సంపాదించే అవసరం? మరి సంబంధాలు లేదు, సంపద అవసరం లేదు. కాబట్టి ఇంటర్నల్ ఎక్స్పెక్ట్ ముఖ్యమైనది. కాబట్టి చెట్టుకి ఎవరైనా కొమ్మ కొట్టేశారు అంటే పొరపాటున కానీ లేదు తెలుసుకోని అయినా సరే, అయితే మనకు వేర్లు అనే దాన్ని మనం ఏమి చేయకూడదు, ఎందుకంటే దాని నుంచి మళ్లీ తిరిగి చిగురిస్తుంది. తెలివైనటువంటి పని అంటే అదే. ఒక నష్టం జరిగింది అంటే అనేక నష్టాలు మనం తెచ్చిపెట్టుకోకూడదు. నేను నా మనస్సు యొక్క ఖుషిని స్థిరంగా ఉంచుకోవాలి. మనస్సు ఖుషిగా ఉంది అంటే, మొదట వర్ణన చేశాం కదా, మనస్సు ఖుషి అనేది భోజనం, ఖుషి అనే ఖజానా మనకు లభించినట్లే. అద్భుతమైనటువంటి కార్యాలు చేపిస్తుంది, అసంభవాన్ని కూడా సంభవం చేస్తుంది ఇది. అయితే నష్టాన్ని చూసి అయ్యో నేను మళ్ళీ తీసుకోలేనే, నేను నష్టం చేసుకున్నానే, నష్టపరిచారే, ఇదంతా రాకూడదు. మనస్సును ఖుషి స్థిరంగా ఉంచాలి అంటే మీరు పరిస్థితి నుంచి ఎక్కువ తాకత్వానిగా తలంచాలి. పరిస్థితి గొప్పది కాదు, మీరు శక్తిశాలి. ధైర్యమే లేదు అంటారు, నేను శక్తిశాలి. మరి ఆధ్యాత్మికత విషయంలో మనం 7 గుణాలు ఆత్మవేం తెలియజేశామో దాంట్లో శక్తి అనేది కూడా ఒక గుణం. నా నిజ స్వరూపం, నా నిజ గుణం, శక్తి కూడా నా నిజ గుణం. నేను ఆత్మ, సుఖ స్వరూపము, శాంతి స్వరూపము, శక్తిశాలి స్వరూపము, నేను ఆత్మ అని మెడిటేషన్లో అంటారు కదా. ఎవరు మరి నా తండ్రి? సర్వశక్తివంతుడు. మొత్తం ప్రపంచమంతా నా తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉంది. ఆయనే తండ్రి రూపంలో ఆయనను, ఆయనే నా తండ్రి అంటే సర్వశక్తివంతుడు. వీడి దగ్గరికి ఏ పరిస్థితి వస్తే కూడా నేను బిడ్డ, నేనా యజమాని ఆయన. కారు ఉంటుంది ముందు, ఇంటి ముందు, ఎవరిది కారు అంటే ఏమంటారు? బిడ్డ నాది అంటారు. అంటే తండ్రి కారు, తన కారు, 2 ఒకటే. మరి తండ్రిదంతా మనదే, సర్వశక్తివంతుడు నా తండ్రి అయితే మరి నేను శక్తిశాలి కానా? ఈ స్మృతిని అభివృద్ధి చేసుకుంటూ పోయినట్టయితే నా శక్తి వృద్ధి అవుతుందా లేదా? మనం చాలా శక్తిశాలి అవుతామా, పరిస్థితి శక్తిశాలి అవుతుందా అప్పుడు? కాబట్టి నేను శక్తిశాలి అయినప్పుడు పరిస్థితి అనేది మనకి తక్కువగా కనపడుతుంది, చిన్నగా కనపడుతుంది. జీవితంలో స్థిరంగా ఖుషిని ఉంచుకోవాలి అంటే మన ఆలోచనలను ఉన్నతంగా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఫ్లైట్ నుంచి పైకి వెళ్తారు కదా మనుషులు, కిందకు వచ్చి చెప్తారు పైకి వెళ్ళినప్పుడు కింద వస్తువులంతా చిన్నగా కనబడతాయి అని, భూమి గుండ్రంగా ఒక బాల్లాగా కనబడుతుంది అంటారు. మరి పైకి వెళ్ళినప్పుడు పృథ్వీ యొక్క పరిణామం తగ్గినట్టు కనబడుతుంది. మరి పరిస్థితి అనేది ఏమవుతుంది? చిన్నగా కనబడుతుంది మన ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు. మన ఉన్నత స్థితి అంటే పైన వెళ్ళడం, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి చిన్నది అవుతుంది. మరి ఎలా ఉన్నత స్థితిలో పైకి వెళ్ళాలి? ఫ్లైట్ లో కూర్చోవాలి. ఫ్లైట్ కోసమై రీఫైన్ పెట్రోల్ కావాలి. భూమి మీద వెళ్లేటటువంటి వాహనాలకు పెట్రోల్ అవసరమే, కానీ పైన వెళ్లేటటువంటి వాటికి మటుకు రీఫైన్ పెట్రోల్ అవసరం అవుతుంది. చాలా రీఫైన్ గా ఉండాలి, చాలా అవసరం అది. ఇంత బరువు ఉండేది పృథ్వీ యొక్క గుణమేమి, గురుత్వాకర్షణ శక్తి పైన ఉండే దాన్ని కూడా కిందకు లాగుతుంది కదా. కాబట్టి దానికి శక్తి కావాలి అంటే, పైన వెళ్లాలి అంటే దానికి రీఫైన్ పెట్రోల్ వేయాల్సి పడుతుంది. జీవితంలో పరిస్థితులు అనేటివి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఆలోచిస్తారు, ఏ విషయం గురించి ఆలోచిస్తారు? వీటి నుంచి అతీతంగా పైన రీఫైన్ యోచనలు మనలో రావాలి. రీఫైన్ పెట్రోల్ అనగా ఆధ్యాత్మికత అనేది రీఫైన్ ఆలోచనలను ఇవ్వగలుగుతుంది. మన ఆలోచనలు ఎప్పుడైతే రీఫైన్ గా ఉంటాయో అప్పుడు ఎన్ని పరిస్థితులు నష్టాలు జరిగితే కూడా ఆ నష్టాలను గురించి భరించేటటువంటి శక్తి మనలో ఉంటుంది. ఖుషి స్థిరంగా ఉండగలదు, పోగొట్టుకున్నటువంటి ఆనందం కూడా వాపస్ తిరిగి మన దగ్గరకు వస్తుంది. అప్పుడే చెప్తారు పరిస్థితి అనేది ఖుషిని పోగొట్టలేదు అని. మనల్ని మనం బలహీనంగా భావించినట్టయితే, మనల్ని మనం ఒంటరిగా భావించినట్టయితే ఖుషి అనేది అదృశ్యమవుతుంది. కాబట్టి మనల్ని మనం మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. ఇది మెడిటేషన్ నేర్పిస్తుంది కదా, మీకు నేర్పించింది కదా. ఆత్మ పరిచయం దొరికింది, తండ్రి పరిచయం లభించింది, తర్వాత మరి రిస్తా సంబంధం ఎలా లోతుగా ఉంచుకోవాలి, ఆ పరిచయం లభించింది తండ్రితో, తండ్రితో సంబంధం జోడిస్తూ పోవాలి. ప్రతి విషయం ఆయనతో షేర్ చేసుకోవాలి మనం. ప్రతి విషయానికి సమాధానం అనేది పరమాత్మ ఇస్తారు. ఆ శక్తితో మనం ముందుకెళ్లొచ్చు. జీవితంలో ఏమి జరిగితే కూడా మనం సదా ఖుషీగా ఉండగలుగుతాం. కాబట్టి చీకటి ప్రపంచంలో మనం వెతుకుతూ ఉన్నాం. ఇప్పుడు దీని నుంచి బయటపడి వెలిగేటటువంటి, చిరునవ్వుతో ఉండేటటువంటి ప్రపంచం వైపు మనము రావచ్చు. లేదు, మాకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, అది న్యాచురల్ అంటారు. అప్సెట్ అవడం న్యాచురల్, డిస్టర్బ్ కావడం న్యాచురల్. డిస్టర్బ్ కావడము అంటే, అప్సెట్ కావడం అంటే, కోపం రావడం అంటే అది న్యాచురల్. ఏదనుకుంటూ ఉన్నారో దాని అది ఉంటే ఖుషి ఎలా వస్తుంది? ఈరోజు రాత్రి, ఇప్పుడు రాత్రిగా ఉంది అంటే పగలు రాదా? ఖచ్చితంగా వస్తుంది. సూర్యుడున్నాడు, చంద్రుడు ఉన్నారు, చీకటి ఉంటుంది, చీకటి వెళ్ళిన తర్వాత ప్రకాశం వస్తుంది. రెండు ఒకే చోట్లో ఉండవు. మనం ఇది స్వీకరించాలి. అప్సెట్ కావడం న్యాచురల్, కోపం చేసుకోవడం న్యాచురల్, తిట్టడం న్యాచురల్. మరి హాస్య ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం అప్పుడు? కాబట్టి మీ ఆలోచనలను మార్చుకోవాలి, పరివర్తన తీసుకురావాలి, రీఫైన్ గా తీసుకోవాలి సంకల్పాలను. ఇంకొక విషయం తెలియజేస్తాను. ఎవరైనా మనల్ని మోసగించారు అంటే, ఎవరైనా మోసం వ్యవహారం మనతో ఉంది అంటే దుఃఖం అవుతుంది మనస్సుకు, బాధ అవుతుంది. ఇది న్యాచురల్ కదా అట్లా బాధపడడం. ఇంత మోసం చేసిన తర్వాత మాకు బాధ ఎలా కాకుండా ఉంటుంది? సంబంధంలో కావచ్చు, లేదంటే బిజినెస్ లో మోసం కావచ్చు, ఎవరైనా అలాంటి మోసం చేస్తే ఎలా మీరు ఆనందాన్ని తీసుకురండి ముఖంలో అని చెప్పగలరు అని అడుగుతారు. దుఃఖం వస్తుంది కదా, బాధ అవుతుంది కదా, మరి అది న్యాచురల్ కదా. చూడండి, ఒకటి బేదాగ్ మచ్చలేనటువంటి వజ్రం, రెండవది మచ్చ ఉండే వజ్రం. ఏది బాగా అనిపిస్తుంది, మచ్చ ఉండే వజ్రమా మచ్చలేని వజ్రమా? ఏది? మచ్చలేని వజ్రం చాలా వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, విలువైనటువంటిది, నలువైపులా ప్రకాశమే ప్రకాశం ఉంటుంది, ఏ యాంగిల్లో చూస్తే కూడా వెలుగుంటుంది, అన్ని వైపుల ప్రకాశాన్ని వ్యాపింపజేస్తూ ఉంటుంది మచ్చలేనిది. కానీ మచ్చ ఉండే వజ్రం ఏమవుతుంది? ఎక్కడ మచ్చ ఉందో అక్కడ వెలుగు అనేది రాదు, బయటికి కనబడదు. మన జతలో కూడా ఆత్మ అనేది మనం ఎలా ఉండాలి? మనం ఆత్మ అంటే శుద్ధ స్వరూప ఆత్మ మనం, భేదాగ్ హీరా మనం, మచ్చలేని వజ్రం. మరి శుద్ధ స్వరూపం చూడలేదు, మచ్చ ఉంది అంటే బయట ఇరిటేషన్, అశాంతి, కోపము, యవగింపు, ఈర్ష్య, ద్వేషము, కలహక్లేశాలు, ఇవన్నీ తెలుసుకోండి మచ్చలు. అది న్యాచురల్ అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆత్మ దాగ్ మచ్చ ఉండే వజ్రం అయినారు కదా, కాబట్టి ఏవైతే చెప్పబడ్డాయి 7 గుణాలు, అవి బయటికి రావాలి. ఎలా రావాలి? బ్లాక్ చేశారు కదా గుణాలను, బ్లాక్ అయినాయి అంటే అవి బయటికి రావు. జీవితం అనేది చాలా విలువైనటువంటిది, కానీ ఆ విధంగా నడపడం అనేది రావడం లేదు. ఎందుకంటే ఫలానా వాళ్ళు నాకు ఇంత మోసం చేశారు, నేనెప్పుడు మర్చిపోలేను, నేనెప్పుడు క్షమించలేను అంటారు. నేను ఇలా చెప్తాను, మనం ఆత్మ అనేటటువంటి వజ్రాన్ని మచ్చ చేసుకున్నారు, మైలా చేసుకున్నారు. సోఫా మీద ఛాయ పడింది అంటే ఎవరి కింద పడేశారు అని అడుగుతాం. బాగలేదు, అది బాగా అనిపించదు, చూడు ఎంత బాగుంది సోఫా, ఏమైంది అంటాం కదా. ఎవరంటారు? వీళ్ళింట్లో శుభ్రతే లేదు అని అంటారు కదా. చాలా ఎక్కువ సమయం నుంచి మనము ఆత్మ శుద్ధ స్వరూపాన్ని, గుణాలను మర్చిపోయాము, కాబట్టే చెడును న్యాచురల్ అంటూ ఉన్నారు. ఆత్మకు విభిన్నంగా ఉండేదాన్ని న్యాచురల్ అంటున్నారు. అయితే క్షమించలేను అంటారు, ఆ మాట అలా ఉంచి నా జీవితంలో ఆనందం పోయింది అంటున్నారు. మరి ఎవరిది ఆనందం పోయిండేది? కాబట్టి ఎవరైనా మోసం చేసినా క్షమించండి. క్షమించడము అనగా మీ ఆత్మారూపి వజ్రాన్ని శుభ్రం చేసుకోవడం. ఎప్పుడైతే శుభ్రం చేస్తామో ఆ 7 గుణాలు వ్యవహారంలో వస్తాయి. ఆ 7 గుణాలు ఎప్పుడైతే ఇంటర్నల్ గా ఉండేవి కరెక్ట్ గా ఉంటాయో, బయట విస్తారం ఎంత నష్టాలు జరిగితే కూడా వాపస్ మళ్లీ వస్తాయి, అవి వెళ్లిపోయినటువంటివి తిరిగి వస్తాయి. కాబట్టి మనం మచ్చ లేకుండా ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి అంటే ఆత్మ చింతన మాటి మాటికి రిపీట్ చేసుకోవాలి, నేను ఆత్మ ఒరిజినలీ శుద్ధ స్వరూపమును. ఈరోజు ఉదయం మంచి బట్టలు ధరించాము, చాలా బాగా అనిపించింది, ఎంత స్వచ్ఛంగా ఎంత శుభ్రంగా ఉన్నాయని. కానీ రాత్రి వరకు పనులు చేస్తూ ఉంటే ఏమవుతుంది? నల్లగా అవుతాయి. అవి ఎంత బాగుండేది ఇలా అయింది అంటాం. మరి దాని మొదటి ఉండే వెలుగు అనేది మళ్ళీ తర్వాత కనబడదు. అదే విధంగా ఆత్మ అనేది శుద్ధంగా శుభ్రంగా స్వచ్ఛంగా ఉండేది, మనం మర్చిపోయినాం, శుభ్రం చేయడం లేదు, కాబట్టి ఈ విధంగా ఉంది. పరమాత్ముడు ఇదే తెలియజేస్తూ ఉన్నారు. జీవితంలో ఆనందం కావాలి అనుకుంటే ఏదన్నా భయానకమైనటువంటి సన్నివేశాలు జరిగితే కూడా శుద్ధ స్వరూపాత్మను గుర్తు చేసుకో. ఎందుకంటే ఆ బాధ అనేది ఉంది అంటే తక్కువలో తక్కువ అంటే రాత్రికి ముందు అంటే నిద్రపోయే ముందే మర్చిపో, క్షమించు, విషయాలను గురించి యోచన చేయకుండా రాత్రిగయి బాత్రిగయి అంటే రాత్రి అయిపోయింది అంటే విషయాలు కూడా అయిపోయినాయి అని ఆ విధంగా సమాప్తం చేసుకోవాలి. పరమాత్ముడు తెలియజేస్తూ ఉన్నారు ఎవరు దగ్గర వారు అంటే ఎవరైతే ప్రతీకారం తీర్చుకోవాలి అనేది లేకుండా క్షమాగుణం ఉంటుందో క్షమిస్తారు. అలాంటి బిడ్డలు నాకు చాలా ఇష్టము, నాకు దగ్గరగా ఉంటారు అంటారు భగవంతుడు స్వయం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన శుద్ధ స్వరూపము, ఆయనకు దగ్గరగా ఎవరు నివసించగలుగుతారు మనల్ని మనం శుద్ధంగా చేసుకున్నప్పుడు. మరి దగ్గరగా ఉన్నప్పుడు సంబంధం ఎలా ఉంటుంది, గాఢంగా ఉంటుంది. మరి ఎంత దగ్గరగా ఉంటామో ఎంత గాఢంగా సంబంధం ఉంటుందో పరమాత్ముడితో అప్పుడు ప్రాప్తులంతా పరమాత్ముడివి మనకు లభిస్తాయి. ఇది మోల్డింగ్ నేచర్, వంచుకునే గుణం కూడా చాలా ఉండాలి మనకి. మనం ఎవరు ఇలా చేస్తారు ఇలా చేస్తారని గట్టిగా పట్టుకొని ఉన్నాం, మనం మర్చిపోమంటున్నాం. కాబట్టి శత్రువుగా అనుకోకుండా మిత్రుడిగా అనుకుని కార్యం చేస్తూ ఉంటే ఆయుష్ కూడా పెరుగుతుంది అనేది సామెత కూడా ఉంది. అంటే ఆయుష్ అంటే జీవితం అంతా మనకి ఇనాం దొరుకుతుంది. ఎప్పుడు జీవితం అంతా దుఃఖం అనేది వెళ్లిపోయినప్పుడు ఎలాగ వెళ్లిపోతుంది, క్షమతా గుణం శ్రేష్ఠత మనలో ఉన్నప్పుడు, ఖుషి అనేది మెయిన్ ఉన్నప్పుడు. రెండు ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవు అంటారు. జీవితంలో ఖుషి అయినా ఉండాలి, లేదంటే దుఃఖమైనా ఉంటుంది. ఇది స్థిరంగా ఉంది అంటే అది లేదు. ఈ విధంగా మన చేతిలోనే మనము ఈ విషయాలు ఉన్నాయి, సంతోషంగా ఉండేది, దుఃఖంగా ఉండేది. ఒక షార్ట్ గా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఏయో వేరే వేరే విషయాలు ఏమేమో వస్తూ ఉంటాయి. ధనీ వ్యక్తి ఎప్పుడు ధనవంతుడు అవుతూ పోతారు, గరీబ్ వ్యక్తి గరీబ్ గానే ఉంటారు, మోటా వ్యక్తి లావుగుండే వాళ్ళు లావుగానే ఉంటారు, దుర్బలంగా ఉండే వ్యక్తి దుర్బలంగానే ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇది ఒక సామెత. దీని అర్థం ఏమిటంటే చూడండి, పృథ్వీ జడం, ప్రతి జడ వస్తువును జడం తన వైపుకు లాక్కుంటుంది. ప్రతి జడ వస్తువును తన వైపుకు ఆకర్షిస్తుంది భూమి. ఇది జడ కాబట్టి హవా వాయువు తేలిగ్గా ఉంటుంది కాబట్టి హల్కీగా తేలికగా ఉండే వస్తువులంతా గాలిలో పైకి ఎగురుతూ ఉంటాయి. ఏ వస్తువు ఎక్కువ సమయం ఏ స్థానంలో ఉంటుందో దానికి తనలాంటి వస్తువులను తన వైపు ఆకర్షించే శక్తి దొరుకుతుంది. ఇక్కడ కూడా నెగిటివ్ ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి అంటే కోపం యొక్క ఆలోచనలు, ఈర్ష యొక్క ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయంటే ఎక్కడ లాగుతాయి, పరిస్థితులను మన వైపే లాగుతాయి. ఇంకా ఎక్కువ పరిస్థితులు అనేది మన వైపున తీసుకొని లాక్కు రాగలుగుతాయి. కాబట్టి ఇది తప్పనిసరిగా మనం అర్థం చేసుకోవాలి, నడుచుకోవాలి. మనం ఇంతవరకు 5 విషయాల గురించి ఏదైతే తెలుసుకున్నామో వాటిలో ముఖ్యమైనటువంటిది మనసుకు సంబంధించినటువంటిది, నా ఆలోచనలు నేను మార్చుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్ గా నా జీవితం మార్పు అవుతుంది, నాలో వెలితి అనేది అసంతృప్తి అనేది సమాప్తి అవుతుంది. వ్యక్తి జీవితంలో 2 కారణాలుగా దుఃఖితులవుతున్నారు, చెడు సంస్కారాల కారణంగా అభావం అంటే ఏమి లేనితనం అప్రాప్తి కారణంగా దుఃఖం అనుభవం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచనలను రీఫైన్ గా చేసుకోవాలి, ఆలోచనలను పాజిటివ్ గా చేసుకోవాలి, ఆలోచనలను శ్రేష్టం చేసుకోవాలి, ఇంకా శ్రేష్టంగా చేసుకోవాలి, పవర్ఫుల్ గా కూడా చేసుకోవాలి. అప్పుడు చెడు స్వభావం అంతా మంచిగా మారుతుంది, జీవితంలో లేనితనం అనేది సమాప్తి అవుతుంది, సంతుష్టంగా సంతృప్తిగా నిండుగా జీవించగలిగే వీలవుతుంది. ఖుషి జీవితం అంటే అది. ఖుషీతో జీవితం గడుపుతూ ఉంటాం. మన జీవితం ఖుషీగా ఉంది అంటే వేరే వాళ్ల జీవితం కూడా ఖుషీగా తయారు చేయాలి. నాలుగు వైపులా ఇప్పుడు ప్రపంచంలో టెన్షన్, డిప్రెషన్, ఆశ నిరాశలోకి మారిపోయింది. మంచి అనేది చెడులేకి మారిపోయింది. ఇప్పుడు అంతా నకారాత్మకమే. కాబట్టి ఈ వైబ్రేషన్స్ అంతా ప్రపంచం యొక్క వైబ్రేషన్స్ అలాగే ఉంది అంటే, మనం ఖుషీగా ఉన్నాము అంటే వాతావరణం అంతా మారిపోతుంది, నెగిటివ్ అంతా పాజిటివ్ అవుతుంది. ఈ ప్రభావం ప్రకృతి పైన కూడా పడడానికి ఆస్కారం ఉంది. పొగ మన ఇంట్లో లేదు, వేరే ఇంట్లో పొగ ఉంది అంటే ఆ దువ ఆ పొగ అనేది మన ఇంట్లోకి కూడా ఖచ్చితంగా వస్తుందా లేదా? వస్తుంది. మనమంట మన ఇంట్లో పొగ లేదు కదా అని, అంతేకాదు ఎదుటి వాళ్ల ఇంట్లో పొగ కూడా మీ ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. వాటి నుంచి కూడా ముక్తి కావాలి అంటే నేను ఖుషీగా ఉండేదే కాదు ఇతరులు కూడా ఖుషి తీసుకొని రావాలి. ఇంట్లో వాళ్లు కాకుండా బయట వాళ్లు, చుట్టుప్రక్కల వాళ్లు, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనే సంకల్పం మనం చేయాలి. ఖుషీని పంచాలి. కేవలం ఖుషీగా ఉండడమే కాదు, ఈ చాలా తగ్గిపోయింది ఆనందం అనేది. ఈ సంవత్సరం యుఎన్ఓ వాళ్లు పీస్ మార్చ్ లో ఇదే తెలియజేశారు, వరల్డ్ హ్యాపీనెస్ డేగా గడపాలి అని నిర్ణయించారు. ఎందుకంటే సంతోషం అనేది లేకుండా పోయింది కాబట్టి ఎంత ఖాళీ అయిపోయింది ప్రపంచము ఆనందం లేకుండా. కాబట్టి మనం ఆనందంగా ఉండడమే కాదు, మన జీవితాన్ని వెలిగించుకోవడమే కాదు, మన జీవితం ఖుషీతో నింపుకోవడమే కాదు, ఎదుటి వాళ్ల జీవితాన్ని కూడా వెలిగించాలి అంటే మన దీపం తనేక దీపాలు వెలిగించాలి అంటే ఆనందం అనేది అందరిలో వచ్చేట్లు చేయడం మన కర్తవ్యం. మన జతలో ఎవరుంటారో, మనం వర్క్ ప్లేస్ కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా మనం సంబంధ సంపర్కంలో ఉంటాం, వాళ్లతో మనం ప్రేమగా నడవాలి, ఖుషీగా ఉండాలి. ఇది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి తమ ఒరిజినల్ ఆత్మస్వరూపంతో వాళ్లు చూడాలి. మీరు చూస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ల దృష్టి మారుతుంది. అదే ఇక్కడ నేర్పించబడుతుంది. మనం వజ్రాన్ని ఏం చేయాలి, మచ్చ లేకుండా చేసుకోవాలి. అందరూ కలిసి జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలి. అంతిమంలో ఒక చిన్న కథ మీకు తెలియజేస్తాము. ఒక గురువు ఉండేవారు, ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఒకరి పేరు రామ, ధామ రెండవ వ్యక్తి పేరు. రామ అనే చాలా పాజిటివ్ గా ఉండేవాళ్లు, చాలా సకారాత్మక ఆలోచనలో ఉండేవాడు, ఆశావాదిగా ఉండేవాడు రామ. ఉత్సాహ ఉల్లాసంగా గడిపేవారు. కానీ ధామ అనే వ్యక్తి అంత నకారాత్మకే, ఎప్పుడు నిరాశ, ఉత్సాహం లేదు, చింతలో గడిపేవారు, అన్నిటికీ సంశయాలు. ఈ శిష్యులు ఇద్దరు ఉండేవాళ్లు గురువుకు. ఒకసారి గురువు ఇద్దరిని పిలిచారు ఉదయం. ఇద్దరు వచ్చారు, ఆలోచనలు చేసుకో ఆలోచనలతో సహా వచ్చారు. ఉత్సాహంగా రామ వచ్చారు, ఎందుకో పిలిచారు, ఏది నేర్పించడానికి వచ్చే నేర్పిస్తారు అని ఉత్సాహంగా వచ్చాడు. ధామ ఏం ఆలోచనలతో వచ్చారు, ఎందుకు పిలిచాడు గురువు తెలీదు, ఏంది కష్టం ఉందో ఏమో, ఏది చెప్తాడో ఏమో, ఈ విధంగా కాబట్టి మానసిక సంకల్పాలతో ఇక్కడికి వచ్చారు. గురువు చెప్పారు, రామ ధామ, నేను మీకు ఈరోజు పుస్తకంలో జ్ఞానం ఇవ్వడానికి పిలవలేదు, నేను మీకు ప్రాక్టికల్ జీవితం యొక్క శిక్షణ ఇవ్వడానికి పిలిచాను అన్నాడు. ప్రాక్టికల్ శిక్షణ ఏమిటంటే, గురువు దగ్గర రెండు బాస్కెట్లు ఉన్నాయి, ఈ బాస్కెట్స్ లో పుష్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బాస్కెట్ తీసుకొని పల్లెకు వెళ్లి పల్లెల్లో వాళ్ళందరికీ పనిచేసి రమ్మని చెప్పినారు. అయితే ఎవరికి ఇవ్వాలి పుష్పాలు అంటే, ఎవరి ముఖం అయితే చిరునవ్వుతో ఉంటుందో అలాంటి వాళ్లకే ఇవ్వాలి పుష్పాలు అని చెప్పారు గురువు. ఇద్దరు గురువు ఆదేశం ప్రకారం పల్లెలకు వెళ్లారు. రామ 2 గంటలకు వాపస్ వచ్చాడు పూర్తి చేసుకుని తన కార్యాన్ని. ధామ రానేలేదు. సాయంకాలం అయింది, రాలేదు. సూర్యాస్తమయమైంది, అప్పుడు రాలేదు. రాత్రి నిద్రపోయే టైం అయినప్పుడు ధామ వచ్చాడు. అదే పుష్పాలన్నీ వాపస్ తీసుకొచ్చాడు, పంచలేదు. గురువు అడిగారు, ఇంత రాత్రి వరకు అది కాకుండా అలాగే తీసుకొచ్చావు బాస్కెట్, ఏ విషయం అని తన స్వభావం అనుసారంగా చెప్పాడు. గురుజీ, ఇంత కష్టమైన పని ఇచ్చారు మీరు, మళ్ళీ ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఇవ్వలేదు అని. ఎవరైనా ఈ కలియుగంలో ఉన్నారా, చిరునవ్వుతో ఉండే ముఖము, ప్రొద్దున్నుంచి రాత్రి దాకా డిప్రెషన్లో ఉంటారు, నిరాశలో ఉంటారు, ఎట్లా ఆనందంగా ఉంటారు అనుకుంటూ ఉన్నారు, ఎలా దొరుకుతారు అలాంటి వాళ్ళు, నేను కార్యం ఎట్లా పూర్తి చేయగలను అన్నాడు. అచ్చా గురువు అన్నాడు, అలాంటి అలాగా మరి రామ ఎలా వచ్చాడు తనకు పని పూర్తి చేసుకొని? రామ ఇక్కడ రా అన్నారు. వినిపించు, నువ్వేమేం చేశావో, ఎలా పూలు పంచావో. అప్పుడు రామ చెప్పాడు, నేను పల్లెకు వెళ్ళాను, చాలా ఉత్సాహంగా అందరినీ పిలిచాను, పల్లె రండి రండి, గ్రామవాసులారా రండి రండి, మీకు అందరికీ గురువులు, గురువు మీకు అందరికీ పుష్పాలు పంపించాడు, రండి రండి అని పిలిచాను. మిమ్మల్ని గుర్తు చేసుకుని గురువు పుష్పాలు ఇంత సుందరమైనటువంటి కానుక పంపించారు చూడండి, ఎంత భాగ్యవంతులు మీరు. మీరు గురువును గుర్తు చేసుకోండి, ఎంత సుందరమైనటువంటివి మీకు ఇచ్చాడు అంటే గురువు మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు, ఎంత భాగ్యవంతులు మీరు అని పిలుస్తూనే అందరూ వచ్చి నా ఉత్సాహం చూసి నా శబ్దాన్ని వింటూ నేను ఆనందంగా మాట్లాడుతూ పిలిచేటప్పటికి అందరూ వచ్చి ఎవరి ముఖమైతే వెలుగుతో నిందు అలాంటి వాళ్లకంతా పుష్పాలు పనిచేశాను. ఈ విధంగా తన కార్యాన్ని పూర్తి చేసుకుని వచ్చాడు. చూడండి, ఇద్దరికి ఒకే పని ఇచ్చారు, ఒకరు సఫలత పొందారు, ఇంకొకరు అసఫలత పొందారు. కారణమేమిటి? తన యొక్క సంకల్పాలు. ఆజ్ఞ అయింది రామ, ధామ, ఇద్దరు ఎవరైనా కావచ్చు, ఏం కావాలి చెప్పండి, రామానా ధామానా? రామ, దాని అర్థం ఏమిటి? మనం జీవితంలో ఒక మహామంత్రంగా తయారు చేసుకోవాలి, నేను ఖుషీగా ఉండాలి, అందరికీ ఖుషీగా ఉంచాలి. ప్రతిజ్ఞ చేయండి, చేస్తారు కదా, ఈ పావన భూమిలో కడుగు పెట్టారు, ప్రతిజ్ఞ చేసి వెళ్ళండి, మనసులో రిపీట్ చేసుకోండి ప్రతిజ్ఞను. ఈ పావన భూమిలో నేను పరమాత్ముడు జతలో ఉంచుకొని ప్రామిస్ చేస్తూ ఉన్నాను, నేను సదా ఖుషీగా ఉంటాను, అందరికీ సదా ఖుషి పంచగలుగుతాను, పంచుతాను ఖచ్చితంగా, అప్పుడు ప్రపంచమంతా ఖుషి అవుతుంది. చేయెత్తండి, సరేనా, చేయగలరా? మీ అందరి పట్ల ఒక శుభభావన ఉంచుతున్నాను. ఏమిటంటే ఆ శుభభావన, జీవితంలో సదా చిరునవ్వుతో ఉండాలి. చిరునవ్వుతో ఉండడం జిందగీ జీవితం యొక్క ప్రత్యేకత. ఇతరులకు కనిపిస్తుంది చూసేవారికి ఎంత అందంగా ఉన్నారు, జీవితం ఎంత అందంగా ఉంది, ప్రపంచం ఎంత అందంగా ఉంది అని. అచ్చా, ఓం శాంతి.